మన రక్షకుడైన యేసుప్రభు నామంలో ఈ రాత్రి కూడికొచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి అక్కడక్కడ నిలబడిన వారు కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. ఆ కుర్చీల మీద కూర్చున్న యవనస్తులు దయచేసి క్రిందకు దిగి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలని ప్రభునామంలో మీకు మనవి చేస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, దానియేలు గ్రంథంలో మనం చూసినట్లయితే అక్కడ దానియేలు ముమ్మారు మోకాళ్ళుని యెరూషలేం వైపు కిటికీ తలుపులు తెరిచి ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు ఆ దేశంలో మూడో అధికారి, ఆయన దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. అంత గొప్ప స్థాయిలో ఉండి దేవుని సన్నిధిలో తగ్గించుకోవడానికి ఏమాత్రం కూడా సిగ్గుపడలేదు. రాజశాసనాలు వేటిని కూడా లక్ష్య పెట్టిన వాడై దేవుని సన్నిధిలో మోకరించాడు, ప్రార్థన చేశాడు. అందుకే ఆ దేశపు రాజు దానియేలు ఎదుట సాష్టాంగపడి నమస్కారం చేశాడని దేవుని వాక్యంలో మనం చూస్తాం. మనం దేవుని దగ్గర మోకరించినట్లయితే పరిస్థితులు సమస్తం మన పాదాల దగ్గర మోకరించబడతాయని దానియేలు జీవితాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. దయచేసి ప్రార్థనలో ఏకీభవించగలరని కోరుకుంటున్నాను. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువ, ఈ రాత్రి కాలపు కూటమునకై మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. కూడి వచ్చిన మీ ప్రజలందరిని బట్టి మీకు వందనాలు. ఈ కొద్ది సమూహాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువ. మీరు తోడుకొని వచ్చిన విధానం అంతటిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటాను. మేము మీ స్వరం వినడానికి సహాయం చేయండి. ఆ ప్రకారం జీవించుటకు కృప చూపించండి. మీ మాట చనిపోయిన వారిని మరలా తిరిగి బ్రతికింపజేస్తుంది. మీ మాట ఎన్నిని ఎముకలను మహాసైన్యంగా చేస్తుంది. ప్రభువా, నువ్వు ఒక్క మాట మాట్లాడితే చాలు, అది మా జీవితాల్లో ఉన్న సమస్తమైన అపవిత్రత నుంచి విడిపించి మమ్మల్ని శ్రేష్ఠులుగా చేయగలదు. అటు మాట కొరకే మేము ఎదురు చూస్తున్నాం. వాక్యం ఆలంగా రాకుండా అడ్డుపడుతున్న ప్రతి చీకటిని నజరేయుడైన యేసునామంలో బంధించి ఆజ్ఞాపిస్తున్నాను. మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ గొప్ప ఉజ్జీవాన్ని మీరు మాకు ఇవ్వమని యేసునామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలో నుంచి యాకోబు పత్రిక 4:8 చదువుకుందాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకుని, ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకుని, వ్యాకుల పడుడి దుఃఖపడుడి ఏడుడి, మీ నవ్వు దుఃఖమునకు మీ ఆనందము చింతకును మార్చుకుని, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుని, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. మనం చదువుకున్న యాకోబు పత్రిక 4:8-10 మనం చూసినట్లయితే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు అక్కడ మనకు కనబడతాయి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అంటే మొదట మనం దేవుని యొద్దకు వెళ్ళగలిగితే ఆయన అప్పుడు మన యొద్దకు వస్తాడంట. అప్పుడు మనం శుద్ధీకరించబడతాం, మన హృదయాలు పరిశుద్ధపరచబడతాయి, పరలోక రాజ్య వారసులుగా మారిపోతాం, శాపకరమైన జీవితం అంతా కొట్టివేయబడి శ్రేష్టమైన పరిశుద్ధమైన దేవునికి ఇష్టమైన బలియాగంగా మన జీవితాలు మార్చబడతాయి. మనకు దేవుని యొద్దకు వెళ్లే మనసుందా? మనకు దేవుని యొద్దకు వెళ్లే మనసు ఉన్నట్లయితే దేవుని చేతిలో శ్రేష్టమైన పాత్రలు అయిపోతాం. మనం దేవుని యొద్దకు రాలేకపోతున్నాము అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, నువ్వు పాపంలో శాపంలో నశించిపోతున్నావు. ఆ చీకటి కలిగిన మార్గాన్ని విడిచిపెట్టి దేవుని యొద్దకు నువ్వు రాలేకపోతున్నావు. దేవుడు మొదట ఆదాము అనేటువంటి మనిషిని చేశాడు, ఆయన తన రూపంలో చేసుకున్నాడని దేవుని వాక్యంలో రాయబడింది. దేవుడు ఏదైన తోటలో ఆదాముని అవను ఉంచినాడు. మొదట ఆదామును చేసినాడు, ఆదాము ప్రకటింపుల నుంచి తీసి అవను చేసినాడు. ఆదాముకి చాటి అయిన సహకారి ఉండాలని దేవుడు తలంచాడు. వాళ్ళిద్దరు ఏదైన తోటలో ఎంతో క్షేమంగా తమ కాళ్ళని గడుపుతున్న దినాలు అవి. వారి జీవితంలో వారికి ఏమీ తక్కువ లేదు. దేవుడు ఆదాము అవలును ఏర్పాటు చేసిన ఉద్దేశం మనం చూసినట్లయితే వారికి ఏదైన తోటలో ఏం పని లేదు. ఆర్థిక సంబంధమైన సమస్యలు లేవు, లోక సంబంధమైన చింతలు అసలే లేవు. ప్రతిరోజు దేవుడు ఏదైనా తోటకు వస్తాడు, ఆయనతో మీరు సహవాసం చేసి ఆయనతో మీరు మాట్లాడడం అంతే. అంటే దేవుడు మానవుణ్ణి ఏర్పాటు చేసుకున్న ఉద్దేశం ఏంటి అంటే దేవుడితో సహవాసం చేసే నిమిత్తమే. కానీ ఆయన ఉద్దేశాన్ని మనం వమ్ము చేసాం. ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చగలిగిన మనస్సు మనలో కనబడడం లేదు. మనము వివిధ రకాలైన సమస్యలు చిక్కుని పోయి వాటి మీద మన మనస్సు కేంద్రీకరించి దేవునికి దూరంగా మన ఆత్మీయ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. సహోదరి సహోదరుడా, ఏదైనా తోటలో ఉన్న అవ యొద్దకు సర్పం వచ్చింది. సర్పం అవతో మాట్లాడుతూ, ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పిన అని అడిగి ఆ స్త్రీ చెప్తుంది, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చు. అయితే ఈ తోట మధ్యనున్న చెట్టు ఫలముల గురించి దేవుడు మీరు చావుకున్నట్లు ఈ ఫలం తినొద్దని మాతో చెప్పాడని చెప్పింది. సర్పానికి అవకు మధ్య సంభాషణ దేని గురించి జరిగింది? సర్పం ఏ విషయమై అవతో మాట్లాడుతుంది? ఎన్నో విషయాలు ఉన్నాయి మాట్లాడడానికి, కానీ వారు ఏ విషయంలో అయితే తప్పిపోవాలని అపవాది ప్లాన్ చేస్తుందో ఆ విషయాన్నే అవ ముందుకు తీసుకుని వస్తుంది. సైతాన్ చాలా కుయిక్ కలిగిన వాడు. నిన్ను ఏ విషయాల్లో దేవుడి నుంచి దూరం చేయాలో వానికి బాగా తెలుసు. అందుకే ఆ విషయాల్ని నీ ముందుకు తీసుకుని వస్తాడు. నువ్వు అప్పుడు గుర్తించాలి, దేవుని చిత్తం ఏదో తెలుసుకోవాలి, ప్రార్థనా పూర్వకంగా అపాధి పన్నాగాలను నువ్వు జయించాలి. ఎన్ని విషయాలు మాట్లాడకూడదండి. సర్పం ఈ ఒక్క విషయమే అవతో మాట్లాడుతున్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. సర్పం చెప్తుంది, మీరు చావనే చావరు, మీరు వాటిని తిని దినమున మీ కరుణలు తెరవబడతాయి, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉంటారని దేవునికి తెలుసు, అందుకే తినొద్దని చెప్పాడు. ఎప్పుడైతే ఈ మాటలు అవి విన్నదో వెంటనే ఆ పండును చూసినప్పుడు అది కన్నులకు అందంగా ఆహారానికి మంచిదిగా వివేకమిచ్చు రమ్యమైందిగా కనబడింది. తీసుకుని తను తిని తన భర్త కూడా ఇచ్చింది. ఎప్పుడైతే ఈ పండు తిన్నారో వారు ఇరువురు, ఆ తర్వాత దేవునితో వీరి సాహసం చేయలేకపోయారు. దేవుడు వీరిని వెతుకుతున్నాడు, దేవుడు వీరితో మాట్లాడుతున్నాడు, కానీ వీరు దేవునికి దూరంగా తోట చెట్ల మధ్య దిగంబరులై దాక్కున్నారు. వీరు దేవుని ఎందుకు ఈ పండు తినక మునుపు వచ్చారు, పండు తిన్న తర్వాత రావడానికి భయపడి దాక్కున్నారు. అంటే మనం దేవుని ఎందుకు రాలేకపోతున్నాము అంటే, యేసు ప్రభు ఎందుకు నువ్వు రావట్లేదు అంటే, నీలో పాపం ఉంది, దేవునికి దూరంగా నువ్వు జీవిస్తున్నావు కాబట్టి, నువ్వు వెలుగు ఎందుకు వస్తే అచ్చక్కడ బయటపడింది కాబట్టి నువ్వు రాలేకపోతున్నావు. దేవుడు నిన్ను రమ్మని పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్య జన్లారా మీరు నా ఎందుకు రండి అని ఆయన పిలుస్తున్నాడు, కానీ నువ్వు రాలేకపోతున్నావు. ఎందుకనంటే నువ్వు తప్పిపోయావు, శిలువుకు శత్రువుగా జీవిస్తున్నావు నేను. అందుకే లైట్ల వెలుగులో కూర్చోవడానికి కూడా నీకు మనసు లేక ఎక్కడో గోడ మీద చీకట్లు కూర్చుని వాక్యం వింటున్నావు నేను. మీరు అనుకోవచ్చు, దేవుని ఎందుకు వస్తే నాకేం దొరుకుతుంది, ఆయన ఎందుకు వచ్చిన వారి జీవితాలు, ఆయన వెతకిన వారి జీవితాలు ఎలాగున్నాయో వాక్య వెలుగులో మనం చూద్దాం. లూకాస్ వార్త 19వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక వ్యక్తి అక్కడ మనకు కనబడతాడు. ఆ వ్యక్తి పేరు జక్కయ్య. అతను సొంకపు కొత్తదారుడు, ధనవంతుడు, అయితే స్వభావ సిద్ధంగా అతను పొట్టివాడని దేవుని వాక్యంలో రాయబడింది. యేసు ప్రభు 3.5 సంవత్సరాల పరిచర్ చేశాడు. 3.5 సంవత్సరాల పరిచర్ కాలంలో యేసు ప్రభుని ఈ వ్యక్తి కలుసుకున్నాడు. ఒకరోజు ఆయన ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా వెళ్తున్నాడు. ఆ పట్టణంలో ఆ దినాన్ని ఎవరూ లేరు. కారణం ఏంటంటే యేసు ప్రభు ఆ పట్టణంలోకి వచ్చాడు. ఈ జక్కయ్య పన్నుల అధికారి ఏడు చూసిన మనుషులు కనబట్టలేదు, అందరూ యేసు ప్రభు వచ్చాడని అక్కడికి వెళ్ళిపోయారు. ఇంతమంది యేసు ప్రభుని వెతుకుతున్నారేంటి, ఎవరైనా ఎలాగుంటాడు, యేసయ్య ఎవరో చూద్దాం అని జనసమూహం అంతా ఎక్కడున్నారో, ప్రజలందరూ ఎవరిని వెతుకుతున్నారో అక్కడికి వెళ్ళాడు. విషయం ఏంటో తెలుసా, అక్కడ యేసు ప్రభు జక్కయ్య కనబడలా. కారణం ఏంటంటే జక్కయ్య పొట్టివాడు, జల్లు గుంపులు గుంపులుగా కూడి ఉన్నారని వాక్యంలో రాయబడింది. ఇక జక్కయ్యకి యేసు ప్రభు కనబడే అవకాశం లేదు. డబ్బులు వెతుక్కునే మనిషి ఇప్పుడు యేసు ప్రభుని వెతుకుతున్నాడు, యేసు ప్రభు దగ్గరికి వెళుతున్నాడు. ఈ వ్యక్తి జల్లు గుంపులుగా ఉండడం వలన యేసు ప్రభుని కలుసుకోలేదు. గమనించండి పిల్లరా, నువ్వు సినిమాకి వెళ్ళు, ఎవరు నిన్ను ఆపలేదు. పాపం చేయడానికి వెళ్ళు, ఎవరు నిన్ను ఏమనలేరు. పేకార దగ్గర కూర్చో, పెద్దగా ఎవరు పట్టించుకోకపోవచ్చు. కానీ బైబిల్ పట్టుకొని నువ్వు ప్రార్థనకి వెళ్తా ఉండు, అందరూ నీ వైపు చూస్తున్నారు. కారణం ఏంటంటే ప్రత్యేకత నీలో కాదు, బైబిల్లో ఉంది. మనుషులందరూ దృష్టి నీ వైపుకి మరల్చి పడిపోతుంది. అంతే లోకం, ఎవరైతే బైబిల్ పట్టుకుంటారో లోక దృష్టిలో వాళ్ళు పిచ్చోళ్ళుగా కనపడవచ్చు. ఎవరో సంగతి ఏమోనండి, నా సంగతి నేను మీకు చెప్తున్నాను. నాకు 7 సంవత్సరాలు అప్పుడే నాకు పాపం గురించి బాగా తెలుసు. 8 సంవత్సరాలు అప్పుడే నేను పేకాట ఆడుతూ ఉండేవాడిని. అప్పుడు ఎవరు నన్ను ఏమి పట్టించుకోలేదు, నన్ను ఒక్క మాట కూడా లేదు. ఎప్పుడైతే నా 19వ ఏట యేసు ప్రభు నన్ను దర్శించి నాతో మాట్లాడి నన్ను పాపంలో నుంచి శాపంలో నుంచి విమోచించిన తర్వాత నేను దేవుని వాక్యం పట్టుకొని మా వీధులు వెళ్తుంటే అందరూ నన్ను చూస్తుండేవాళ్ళు. అబ్బో పెద్ద భక్తులు బయలుదేరాడండి అనేవాడు. నేను అప్పుడు అనుకున్నాను, మరి పాపం చేస్తున్నప్పుడు నన్ను ఎవరు అడగలేదేంటి, నాలో ఏమి లేదు, దేవుని వాక్యంలో ఉంది. దేవుని వాక్యం ఎవరు పట్టుకున్నా వాళ్ళ జీవితాలు ఆశ్చర్యంగా మారిపోతాయి. సహోదరి సహోదరుడా, జక్కకి ఎన్ని ఆటంకాలు, యేసు ప్రభుని కలుసుకోవాలనుకున్న, డబ్బులు సంపాదించాలనుకున్నప్పుడు ఆటంకాలు లేవు, ఏ విధమైన అభ్యంతరాలు ఆ రోజు లేవు. జల్లు గుంపులు గుంపులుగా జక్కకి ఏం చేయాలో ఇంకా అర్థం కాల. జక్కయ్య ఏం చేశాడంటే యేసు ప్రభు ఏ త్రోవును వస్తాడో కనుక్కున్నాడు. ఆ త్రోవును ముందుగా పరిగెత్తాడు. అక్కడ ఒక మేడి చెట్టు ఉంది, ఆ మేడి చెట్టు ఎక్కాడు. ప్రభునందు నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆ త్రోవును వస్తాడనే విషయం జక్కయ్య తెలుసుకున్నాడు, విచారించాడు. యేసు ప్రభు ఎటు వెళ్తాడు, అటు వెళ్ళాడు. తాను ఆ మేడి చెట్టు ఎక్కి నిలబడి చూస్తున్నాడు, యేసు ప్రభు ఎవరు ఎవరు, యేసు ప్రభు ఎవరు, యేసు ప్రభు ఎవరు అని. అంతకుముందు అన్నాడు యేసు ప్రభుని చూడలేదు జక్కయ్య. ఆ చెట్టు దగ్గర నిలబడినప్పుడు జక్కయ్య ఆ చెట్టు మీద ఉన్నాడు. ఆ చెట్టు దగ్గరికి యేసు ప్రభు వచ్చి నిలబడ్డాడు. జక్కయ్య నువ్వు త్వరగా దిగు, నేడు నేను నీ ఇంటూ ఉండాలి. జక్కయ్య యేసు ప్రభుని చూడాలని వెళ్ళాడు. యేసు ప్రభుని పిలవాలని వెళ్ళాల, యేసు ప్రభుని ఇంటికి తీసుకుని వెళ్ళాలని వెళ్ళాల, యేసయ్య ఎవరో చూడాలని వెళ్ళాడు. అంతే, నీ జీవితంలో యేసు ప్రభు వైపుకు నీ అడుగులు వేస్తే, నీవు ఆయన ఎందుకు వస్తే ఆయన ఎందుకు వస్తాడంట. జక్కయ్య ఎందుకు యేసు ప్రభు వచ్చాడు, త్వరగా దిగు. జక్కయ్యకి అర్థం కాల, నా పేరు ఎవరు చెప్పారు, నేను ఆయనకి ఎలా తెలుసు. ఆశ్చర్యచకితుడు అయిపోయాడు జక్కయ్య. బైబిల్లో రాయబడింది అతడు త్వరగా సంతోషంతో దిగి యేసు ప్రభుని తన ఇంటి చేర్చుకున్నాడంట. గమనించండి పిల్లరా, యేసు ప్రభుతో అప్పటి వరకు ఇంకా జక్కయ్య మాట్లాడలేదు, పాపాలు ఒప్పుకోలేదు, కానీ జక్కయ్య సంతోషంతో యేసు ప్రభుని చేర్చుకుంది. ఎప్పుడైతే యేసు ప్రభు కనబడ్డాడో, యేసు ప్రభు చెట్టు దిగి రమ్మన్నాడో, జక్కయ్య జీవితంలో సంతోషం ప్రారంభమైంది. నువ్వు 8 సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్నావు, 8 సంవత్సరాల నుంచి సభలు కలుగుతున్నావు, 8 సార్లు దేవుని వాక్యం విన్నావు, జక్కయ్యకున్న సంతోషం నీ జీవితంలో ఉందా? ఆయన నా శాంతిని నా సమాధానాన్ని నేను మీకు ఇస్తానని సెలవిచ్చాడు. మరి యేసు ప్రభు యొక్క శాంతి సమాధానం నీ జీవితంలో నేను ఏలుతూ ఉన్నాయా? దేవుని పెట్టారా? జక్కయ్య మేడి చెట్టు ఎక్కాడంట. మేడి చెట్టు పైకి చాలా బాగుంటుంది, లోపల పురుగులు ఉంటాయి. మేడి పండు పైకి చాలా బాగుంటుంది, లోపల పురుగులు ఉంటాయి. అంటే జక్కయ్యత ఇండైరెక్ట్గా తన జీవితం చూపిస్తున్నాడు, అయ్యా పైకి నేను చాలా మంచివాడుగా కనబడుతున్నాను కానీ నా జీవితంలో లోపలంత పురుగులేనయ్యా, లోపలంత పాపమేనయ్యా. నీ జీవితాన్ని దేవుని యొద్దకు వచ్చి చూపించుకోవడానికి ఇష్టపడుతున్నావా? నీ నోటి నిండా కురుపులు వచ్చేసినాయండి, వేడి కురుపులు వచ్చేసినాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడానికి, అయ్యా డాక్టర్ గారు నా నోట్లో పుండ్లున్నాయి అని నోరు మూసుకొని కూర్చుంటావా? నోరు తెరిచి చూపిస్తావా? ఇదిగో నువ్వు నేను చేసే భక్తి ఎలాగుంది అంటే, డాక్టర్ దగ్గరికి వెళ్ళి నోరు మూసుకుని కూర్చుంటే ఎలాగుంటుందో అలాగుంది. దేవుని ఎందుకు వచ్చామనుకుంటున్నాం కానీ మన హృదయాల్ని దేవుని సన్నిధిలో విప్పలేకపోతున్నాం. యోవేలు భక్తుడు అంటున్నాడు, మీ వస్త్రాలను కాక మీ హృదయాలను చించుకోండి. దేవుని వాక్యానుసారంగా మనం జీవించగలిగినట్లయితే ఎన్నో శ్రేష్టమైన ఆశీర్వాదాలు మనకి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. జక్కయ్య తన జీవితాన్ని దేవునికి చూపించుతున్నాడండి. నేను అనుకున్నాను జక్కయ్య యేసు ప్రభుని చూసిన మరుక్షణమే అంత సంతోషం ఉంటే, యేసు ప్రభు తన జీవితంలోకి వచ్చిన తర్వాత యేసు ప్రభు యొక్క మాట ప్రకారం అతను జీవించిన తర్వాత ఇంకెంత సంతోషాన్ని అతను అనుభవించాడు. ప్రారంభంలో ఇంత సంతోషం ఉంటే యేసుతో కూడా ఇంకా లోతుకు వెళ్ళిన తర్వాత ఇంక ఎటువంటి జీవితం అతను జీవించుంటాడు? పరీక్ష చేసుకుందామా? మరి మనకి ఎటువంటి సంతోషం ఉందా? నువ్వు దేవుని యొద్దకు నిజంగా వచ్చినట్లయితే దేవుని ఆజ్ఞలు నీకు భారంగా కనిపించవు. యేసు ప్రభును కలుసుకున్న మరుక్షణమే నువ్వు ఆ పరలోక సంబంధమైన సంతోషాన్ని అనుభవిస్తావు. ఏ పాపం ఏ శాపం నీ జీవితంలో భారంగా కనిపించవు. ఏ బంధకాల్లో నువ్వు చిక్కుని పోవు. ఎటువంటి సమస్య అయినా ఆయన నామలో బ్రద్దలు చేయబడతావు. జక్కయ్యకి అన్యాయంగా తెచ్చుకున్న ఆస్తి సమస్యగా మారిపోలేదు. మనుషులు గుంపులు గుంపులుగా కనబడ్డారే అది సమస్యగా కనబడలేదు. జక్కయ్యకి పొట్టివాడిగా ఉన్నాడే అది సమస్య అనిపించలేదు. తన జీవితాన్ని దేవునికి చూపించుకోవాలే అది సమస్యగా కనిపించలేదు. ఎందుకంటే పూర్ణ హృదయంతో దేవుని ఎందుకు వచ్చాడు అతడు. యేసు ప్రభుని ఎలాగుంటాడో చూడాలని ఆశ వచ్చాడు. మేడ చెట్టు ఎక్కడం కష్టం అనిపించలేదండి. ధనవంతుడు జక్కయ్య చెట్టు ఎక్కాల్సిన అవసరం ఏముంది? ఎప్పుడైతే చెట్టు ఎక్కాడా జక్కయ్య? మరి ఈరోజు దేవుని కోసం చెట్టు ఎక్కుతున్నాడు. నేను నేను దేవుని ఎందుకు రావాలనుకుంటున్నాం కానీ శ్రమపడి దేవుని రాజ్యం కట్టడానికి మనకు మనసు లేదు. పౌలు తిమోతితో అంటాడు, శ్రమపడము సువార్తికును పనిచేయమని. జక్కయ్య యేసు ప్రభుని తన ఇంటి చేర్చుకున్నాడు. యేసు ప్రభు ఏ బోధ చేయలేదు, పాపాలు ఒప్పుకోమని చెప్పలేదు. అందరూ అనుకుంటున్నారు యేసు ప్రభు ఏంటి పాపి అయిన మనుషుని దగ్గర బస్ చేయడానికి వెళ్తున్నాడు. పరలోక రాజ్యానికి ఏ కోణంలో చూసినా ఈ జక్కయ్య అన్నరుడండి. ధనవంతుడు ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని దేవుని వాక్యంలో రాయబడింది. ఇతరు పాపి, పాపి పరలోక రాజ్యంలో ఎలా ప్రవేశించగలడు? ఏ కోణంలో చూసినా ఎన్నో మైనస్ పాయింట్స్ జక్కయ్యలో కనబడతాయేమో కానీ జక్కయ్యలో ఒక ప్లస్ పాయింట్ ఉంది, యేసు ప్రభు కొరకైన ఆశ. నీ జీవితంలో యేసుని కలుసుకోవడానికి, యేసును సేవించడానికి, యేసు ప్రభుని అమ్మడించడానికి నీకు ఏ విధమైన దారులు కనబడకపోయినా యేసుని చూడాలనే ఆశ, యేసు కొరకు బ్రతకాలనే ఆశ ఒక్కటి ఉంటే అది నీ జీవితాన్ని ధన్యంగా మారుస్తుంది. అది ప్రభు కొరకు పరిగెత్తేటట్లు చేస్తుంది. జక్కయ్యకి ఎవరు చెప్పారండి పరిగెత్తమని? ఎవరు చెప్పారండి మేడి చెట్టు ఎక్కమని? ఎవరు చెప్పారు? మన జీవితంలో దేవుడి రాత్రి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మంచి తరుణాన్ని ప్రభు నీకు ఇచ్చాడు. యేసు ప్రభుని కలుసుకునే ఆ గొప్ప అవకాశం నీ జీవితంలో పోగొట్టుకున్నావు. జక్కయ్య పాపానికి శిక్ష రాలేదండి. జక్కయ్య పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. పిల్లరా దేవునితో చెప్తున్నాడు, అన్యాయంగా ఎవరి దగ్గర తీసుకున్నాను వారికి నాలుగంతలు ఇచ్చేస్తానయ్యా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తానయ్యా. జక్కయ్య ఒప్పుకోలు యథార్థమైన ఒప్పుకోలేండి, లేఖనానుసారంగా ఒప్పుకున్నాడండి జక్కయ్య. ప్రభునందు నా ప్రియమైన సహోదరి సహోదరుడు, సగం పేదలకి ఇచ్చేస్తే, ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాడు వారికి నాలుగంతలు ఇచ్చేస్తే ఇంక జక్కయ్యకి ఏముంటుందండి? యేసు ప్రభు తప్ప ఇంకేం మిగలేదు. జక్కయ్య యేసును చూసిన తర్వాత, యేసు యొద్దకు వచ్చిన తర్వాత లోక సంబంధమైనది ఏది కోరుకోలేదండి. దేని కోరుకోవాలన్న మనసు కూడా జక్కయ్యకి లేదండి. నువ్వు నిజంగా దేవుని యొద్దకు వస్తే నువ్వు ఈ మనసును కలిగి జీవిస్తావండి. భూ సంబంధమైన ఆశలు నీ జీవితంలో కనబడు. ఒక దేవదీప్యమానమైన ప్రకాశమానమైన వెలుగువంతమైన జీవితం నువ్వు చెయ్యాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. జక్కయ్యకి యేసు ప్రభు ఉంటే చాలు. ఆ తీవ్రతతో జక్కయ్య ముందుకు వెళ్తున్నాడు. యేసు ప్రభు చెప్తున్నాడు, ఇతరును అబ్రహాం కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందని. పాపానికి వచ్చిన జీతం మరణం అండి. దేవుని వాక్యంలో బహుతేటగా రాయబడింది. మరి జక్కయ్య చేసిన పాపాలకి మరణం రాలేదేంటి? శిక్ష రాలేదేంటి? యేసు ప్రభు మన పాపాలకు బదులుగా మరణించాడు. ఆయన మన శిక్ష ఆయన తీసుకున్నాడండి, మన వ్యాధిని తీసుకున్నాడు. నీకు బదులుగా ఆయన మరణించాడు. నీ పాపానికి శిక్ష మరణం, నువ్వు చచ్చిపోవాలి కానీ ఆయన చనిపోయాడు. జక్కయ్యకి మరణం రాలేదు ఎందుకంటే జక్కయ్య దేవుడిచ్చిన కృపను సద్వినియోగం చేసుకున్నాడు. జక్కయ్య ఏ విధమైన ఆహ్వానం లేకుండా తానే దేవుని దగ్గరికి వెళ్తున్నాడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీదకు వచ్చును. నీకు నీవే దేవుని యొద్దకు వస్తే నీ పాపాలకు శిక్ష లేదు. ఈ రాత్రి యేసు ప్రభు యొక్క రక్తం కడిగి నిన్ను శుద్ధీకరిస్తుంది, పవిత్రుడిగా చేస్తుంది. ఇంకెందుకు నువ్వు ఆలస్యం చేయాలి? జక్కయ్యకు ఏ విధమైన శిక్ష విధించలేదండి. యేసు ప్రభును వెతుక్కున్న జక్కయ్య శిక్ష లేని వాడై అబ్రహాం కుమారుడిగా పిలువబడ్డాడండి. ఆ ఇంటికి రక్షణ సంపాదించుకున్నాడండి ఆయన నామంలో. జక్కయ్యకు చేసిన ఒప్పుకోలు ఆ ఇంట్లోకి కూడా వెళ్ళిందండి. నేడు ఇంటికి రక్షణ వచ్చిందండి. యేసు ప్రభు అతని రక్షణ అనుభవం గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. యేసు ప్రభు జక్కయ్య ఆత్మీయ జీవితం గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇతరును అబ్రహాము కుమారుడే. అబ్రహాం వయసు ఎక్కడ, జక్కయ్య వయసు ఎక్కడ? కొన్ని వేల సంవత్సరాల క్రితం అబ్రహాం దేవుని కొరకు జీవించి తన యాత్ర ముగించాడు. ఆ విశ్వాస వీరుడు యొక్క కుమారుడిగా జక్కయ్య పిలువబడ్డాడు. నువ్వు ఆయన ఎందుకు వస్తే ఎంత గొప్ప ఆధిక్యత కలిగిన జీవితం దేవునికి ఇస్తాడు చూడు. ఆయన వాక్యం సత్యం ప్రియులరా, మనం ఆయన ఎందుకు రావాలి, అది దేవుని సంకల్పం, అది దేవుని చిత్తం. లూకాసువార్త 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు ఒకరోజు తండ్రిని అడిగాడు, అయ్యా ఆస్తిలో నాకు వచ్చేసే భాగం ఇచ్చేసే, నేను వెళ్ళిపోతాను, నీతో ఉండనని. తండ్రి ఆ చిన్నవాడికి ఆస్తి ఇచ్చాడు. ఆ చిన్నవాడు దూరదేశానికి వెళ్ళి దుర్వ్యాపారం చేసి వేసరితో సాంగత్యం చేసి ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. ఆ దేశంలో ఒకరి చెంత చేరి పందులు కాస్తూ ఏ పందులు తినే పొట్టు కూడా తనకు దొరకక ఆకలికి చచ్చిపోతున్న దినాల్లో ఒకరోజు ఆ చిన్నవాడు ఆలోచించుకున్నాడు, ఏంటి నా జీవితం ఇలాగ అయిపోయింది, లేచి నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను, నేను అక్కడ కూలివాండ్ర కన్ను సమృద్ధికి ఉంది, ఎక్కడైతే నేను ఆకలికి చచ్చిపోతున్నాను అని తన మనసులో తలంచుకుని లేచి తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి దూరం నుండి చూసి ఈ చిన్నవాడిని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి మెడ మీద పడి కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఈ లేఖన భాగాలు మనం చూసినప్పుడు తండ్రికి కుమారుడి మీద చాలా ప్రేమ ఉంది, కానీ కుమారుడు ఎక్కడున్నాడని వెతకలేదండి తండ్రి. ఒకసారి ఇలానే వాక్యం చెప్తుంటే ఒక తమ్ముడు నాతో అన్నాడు, అన్న దేవునికి మన మీద ఇంత ప్రేమ ఉంటే నాకు మందు తాగే అలవాటు ఉందన్న, మందు తాగేటప్పుడు ఆయన చెయ్యి పెట్టిన ఆ మందు బాటిల్ని ఒక్కసారి పక్కకు నెట్టేయకూడదు ఆయన. ఆ ప్రశ్న నిన్ను అదిరిపోయాను, ఒక్కసారి ఆశ్చర్యపడ్డాను. ఒరే బాబా నీకు ఇన్ని తెలివితేటలు ఉన్నాయి బాబు, ఇన్ని తెలివితేటలు ఉన్న నీవు ఎలా మందుకు బానిసైపోయావు. ఆ తమ్ముడు ఏమంటాడంటే నేను పాపం చేస్తూ ఉంటాను, ఆయన సజీవుడైన దేవుడు అయితే ఆయన వచ్చి నేను మందు తాకుండా నా నోరు మూసేయాలని చెప్తున్నాడు. నేను ఆ తమ్ముడికి ఏం చెప్పానంటే మన దేవుడు ఎప్పుడు కూడా మానవుని యొక్క స్వేచ్ఛను హరించి వేయలేదు. మంచి చెడు రెండు మార్గాలను ఎదుటి ఉంచాడు ఆయన. ఏ మార్గాన్ని నువ్వు ఎన్నుకొని వెళ్తావు, పరలోక మార్గం నరక మార్గం, ఎన్నుకోవాల్సింది నీవు. ఆయనకి నీ మీద ప్రేమ ఉంది, కానీ నీ స్వేచ్ఛ విషయంలో ఆయన చెయ్యి వేసి నీ జీవితాన్ని లాక్కుని రావాలని ఆయన కోరుకోడు. ఆదామును పండు తినకుండా చెయ్యి కలరండి, కానీ చేయలేదు ఆయన. దేవుణ్ణి ఎదుటించిన మార్గంలో ఏ మార్గంలో ప్రయాణం చేస్తావు? ఆ చిన్నవాడి మీద ప్రేమ ఉంది, కానీ ఆ చిన్నవాడి కొరకు ఎదురు చూస్తున్నాడు ఆయన. చిన్నవాడు తండ్రి దగ్గరికి వచ్చేసాడు, ముద్దు పెట్టుకున్నాడు, కౌగిలించుకున్నాడు, విందు చేశాడు, ప్రశస్తమైన వస్త్రం ఇచ్చాడు, చెప్పులు ఇచ్చాడు, ఉంగరం ఇచ్చాడు. ఆ కుమారుడు ఇవన్నీ కావాలని ఏం అడగలేదండి. అంటే నీ జీవితంలో నువ్వు దేవుని ఎందుకు వస్తే, నీ జీవితంలో నీ పాపముల విషయమై నిజంగా నువ్వు పశ్చాత్తాపడి నువ్వు దేవుని బాధ పెట్టావునని, నువ్వు దేవుని బాధ పెట్టావనే మనస్సాక్షితో దేవుని దగ్గరికి వస్తే ఆయన నువ్వేమీ అడగకుండా నీ అక్కర్లన్నీ ఆయన తీర్చగలడండి. నీకేం అవసరమో ఆయనకి సమస్తము బాగుగా ఎరిగినవాడు ఆయన. తండ్రి ఆ చిన్నవాడిని ఆస్తి ఏం చేసావని అడిగాడా? ఇంతకాలం ఎక్కడున్నావని అడిగాడా? ఇంతమంది స్త్రీలను పాడు చేసావని అడిగాడా? అడగలేదు. నిన్ను లెక్కలు అడగడానికి యేసు ప్రభు ఈ లోకానికి రాలా, నిన్ను రక్షించడానికి వచ్చాడు ఆయన. నిన్ను పాపంలో నుండి, శాపంలో నుండి, జిగట కలిగిన దొంగ ఊపిల్లో నుండి ఆయన నిన్ను పైకి లేవనెత్తడానికి వచ్చాడు. దేవుని వాక్యం వింటున్నా దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నువ్వున్న స్థితిలో పశ్చాత్తాపంతో దేవుని ఎదుకు రాగలిగితే ఆయన ఏ విధమైన ప్రశ్నలు వేయడాయని నీకు నిత్య జీవం ఇవ్వడానికి ఆయన సిద్ధం. నీ జీవితంలో ఉన్న ప్రతి వ్యాధి నుంచి ఆయన నిన్ను విడిపించి, ఒంటి నిండా రోగాలు మయమైపోయిన నీ బ్రతుకుని ఆయన గాయాల ద్వారా వచ్చేటువంటి స్వస్థతను నీకు ప్రసాదించి నిన్ను ఉన్నతమైన వ్యక్తిగా నిన్ను తీర్చిదిద్దగలడు ఆయన. ఈ చిన్నవాడు ఆశ అయిపోయిన తర్వాతే తండ్రి ఎందుకు రావాలి, కానీ తన గర్వం ఇంకా చావనవాడాయి. ఆ దేశస్తుల్లో ఒకరి చెంత చేరి పందులు కాస్తూ కాలం గడిపాడు. ఎప్పుడు వచ్చాడో తెలుసా? పందులు తినే పొట్టు కూడా దొరకనప్పుడు. ఇంక ఏ విధమైన ద్వారాలు అతనికి లేవు, ఇంక ఏ విధమైన అవకాశాలు, తప్పించుకొని తిరిగే అవకాశాలు ఇంకేమి లేవు. ఆకలికి చచ్చిపోయేటప్పుడు తండ్రి ఎందుకు వచ్చాడు? నువ్వు ఎటువంటి స్థితుల్లో దేవుని ఎందుకు వచ్చావో అది చూడండి ప్రభు. నువ్వు దేవుని ఎందుకు వచ్చావా లేదా? నీకు ఎక్కడ ఆహారం దొరకలేదు కాబట్టి నా దగ్గరకు వచ్చావు అన్నాడా తండ్రి? అనలేదే. ఆస్తి అయిపోయినప్పుడు నేను గుర్తుకు రాలేదా నీకు అని అడగలేదే. గమనించావు నువ్వు దేవుణ్ణి ఎడల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో, ఎంత కరుణ వాత్సల్యతలు ఆయన నీ ఎందుకు చూపించడానికి సిద్ధంగా ఉన్నాడో నీకు తెలుసా? తప్పిపోయిన కుమారుడు తన ఆస్తి అంతా వేషల కొరకు ఖర్చు పెట్టేశాడండి, తన దేహాన్ని వ్యభిచార కేంద్రంగా మార్చేసుకున్నాడండి, తన బలాన్ని స్త్రీలకు ఇచ్చేశాడండి. కృప కలిగిన తండ్రి, జాలి కలిగిన తండ్రి కూలివానిగా పెట్టుకోలేదండి ఆ కుమారుణ్ణి, శ్రేష్ఠుడిగా చేశాడండి. ఆ చిన్నవాడు తండ్రిని కుమారునిగా ఉండటకు నాకు యోగ్యత లేదయ్యా, కూలివాళ్ళు నన్ను ఒక్కనిగా పెట్టుకోమని అడగడానికి వచ్చాడు. తండ్రి కూలివానిగా పెట్టుకోలేదండి, ఎందుకంటే తండ్రి ఎందుకు వచ్చాడు కదా, తాను ఇప్పుడు కూలివాడిగా ఉండాలి, కానీ కూలివాడిగా ఉంచుకోలేదు తండ్రి. నువ్వు దేవుని ఎందుకు వచ్చిన తర్వాత నీ పాపాన్ని బట్టి ఏ స్థితిలో ఉంచాలో ఆ స్థితిలో ఉంచడండి తండ్రి. నీ ఊహకు అందనంత ఎత్తుల్లోనికి తండ్రిని తీసుకుని వెళ్తాడు. ఆ చిన్నవాడికి అర్థం కావట్లే, నోటి వాడి మాట రావట్లే, ఆ తండ్రి ముద్దు పెడుతుంటే ఆ చిన్నవాడు ఊహించలేకపోతున్నాడు. తండ్రిలాగా ప్రేమిస్తాడని ఆ చిన్నవాడికి తెలియలేదు. ప్రియులారా, అవును, నువ్వు దేవుని యొద్దకు వస్తే దేవుని ప్రేమ ఎలా ఉంటుందో నువ్వు ఊహించలేవు. నీ ఊహకు అందదు ప్రియుడ, నీ ఊహకు అందదు. ఆయన ప్రేమ యొక్క మాధుర్యం రుచి చూచినప్పుడు తిరిగి మళ్ళా లోకంలోకి నువ్వు వెళ్ళిపోలేవు. నా జీవిత సాక్ష్యాన్ని కొద్దిగా మీతో పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. దేవుని నడిపితో కొద్ది మాటలు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. చిన్నప్పటి నుంచే, బాల్యదినముల నుంచే బహుఘోరమైన దుష్టత్వంలో నేను బ్రతికాను. 8వ సంవత్సరంలోనే నేను ప్యాకెట్కి బానిసైపోయాను. 7వ సంవత్సరంలోనే స్మోక్ చేసేవాడిని. 7 సంవత్సరాల నుంచే పాపం నాకు తెలుసు. నా వయసు పెరిగే కొద్ది నేను పాపంలో కూడా పెరుగుతూ వచ్చాను. మా తల్లి మా ఇంట్లో అందరికంటే ముందు ప్రభువు తెలుసుకున్నారు. కాబట్టి మా ఇంట్లో విగ్రహారాధన అనేది తెలియదు. నేను విగ్రహారాధన కుటుంబంలో పుట్టిన పూజలు అటువంటివి ఏవి కూడా నాకు తెలియదు. మా తల్లి చాలా ప్రార్థనాపూర్వకంగా మమ్మల్ని పెంచడానికి ప్రయత్నం చేసింది. నేనైతే ప్రార్థనకు దూరంగా ఉన్నాను. నా 10th క్లాస్లో లవ్ అఫేర్లో పడిపోయి నేను ఫెయిల్ అయిపోయాను. దేవుని కృప చేత మళ్ళీ రాసి పాస్ అయ్యాను. ఇంటర్మీడియట్లో కూడా అదే స్థితిలో నా స్టడీస్ ముందుకు కొనసాగలేక ఫెయిల్యూర్ అయిపోయినాను. ఇక జీవించాలని ఆశ నాకు లేదు. చాలా మంచిగా చదువుతాను నేను. మా క్లాసులో 1st కానీ 2nd కానీ నేనే ఉండేవాడిని. ఇలా 2 సార్లు ఫెయిల్ అయిపోయేసరికి నాకు జీవించాలని ఆశ ఇంక లేదు. చచ్చిపోవడానికి గుంటూరుకు దగ్గరగా ఉన్నటువంటి సంగంజాగర్ల ముడిలో ఒక కాలువ ఉంది, బకింగ్హామ్ కెనాల్ అని. అందులో చచ్చిపోవడానికి వెళ్ళిపోతే నా స్నేహితుడు బతున్నాడు, నన్ను తీసుకుని వచ్చాడు. అప్పుడు నేను ఏమనుకున్నానంటే ఇంక నా జీవితంలో నేను ఇంక చదవలేను, నా లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయింది. మా ఇంట్లో అందరూ చదువుకున్నారు, చేతులారా నా జీవితాన్ని నేనే పాడు చేసుకున్నాను, చచ్చిపోవటం మీకు సరణివ్వను. అటువంటి పరిస్థితుల్లో నా స్నేహితుడు నాకు దేవుని వాక్యం చెప్పి నన్ను ప్రార్థనలో నడిపించి నా పాపాలు ఎలా ఒప్పుకోవాలో నాకు తెలియజేసినాడు. నన్ను ఒకరోజు మోకరింపు చేసి ప్రార్థన చేశాడు. ఆ రోజు దేవుని ఆత్మ నా మీదకి వచ్చింది. ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడానికి ప్రభు నాకు సహాయం చేశారు. ఒక యవనస్త్రాలైన స్త్రీ తన భర్తను పోగొట్టుకుంటే ఎలాగ విలపిస్తుందో, ఒకడే కుమారుడు ఉన్నప్పుడు ఆ కుమారుడు చనిపోతే తండ్రి ఎలాగ విలపిస్తాడో, అటువంటి పశ్చాత్తాపాన్ని ప్రభు నాకు ఇచ్చాడు. నేను యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత, యేసు ప్రభు నా పాపాలను క్షమించిన తర్వాత నాకు చనిపోదామన్న తలంపు మట్టుమాయమైపోయింది. యేసు ప్రభు కొరకు నేను జీవించాలి. ఆయన ప్రేమ చూసినప్పుడు, ఆయన నన్ను నడిపిస్తున్న విధానం చూసినప్పుడు నేను ఆశ్చర్యచకితుడి అయిపోతాను. గేదెలు కాసుకుంటూ మా గ్రామంలో తిరుగుతూ ఉండేవాడినండి నేను. దేవునికి బహుదూరంగా, దేవునామానికి అవమానకరంగా మా గ్రామంలో జీవించాను. ఇప్పుడు అదే గ్రామంలో దేవుని సేవ చేస్తున్నాను. ఆ గ్రామంలో జరిగే కన్వెన్షన్స్కి అనేక మంది, అనేక రాష్ట్రాల నుంచి, అనేక దేశాల నుంచి ప్రజలు దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యం వింటున్నారు. అదే గ్రామంలో బైబిల్ కాలేజ్ ఏర్పాటు చేయడానికి ప్రభు సహాయం చేశారు. అక్కడి నుంచి అనేక మంది యవనస్తులు తరిఫీదై ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు దేవుని వాక్యం తీసుకుని వెళ్తున్నారు. ఇప్పుడు నేను ఉంటున్న గ్రామంలో ఆ రోడ్లను చూసినప్పుడు, ఆ రోడ్ల మీద నేను వెళ్తున్నప్పుడు నాకేమనిపిస్తుందంటే, ఒకప్పుడు ఇదే రోడ్ల మీద గేదెలు కాల్చుకుంటూ తిరిగాను నేను. దేవుడు ఏంటి నన్ను ఎంత ప్రేమించాడు, ఆయన నన్ను నా పాపాన్ని క్షమించాడు, నా స్థితిని మార్చాడు, నా రోగంలో నుంచి నన్ను విడిపించాడు. ఒక వైరాగ్యం కలిగిన సేవను ప్రభు నాకు ఇచ్చాడు. నా స్థితిగతులన్నీ తలకిందులు చేసేసాడు. ఎక్కడైతే సాక్ష్యం పోగొట్టుకున్నానో, వీడి లైఫ్ ఇక స్పాయిల్ అయిపోయింది, వీడు ఇంక పైకి రాలేడని నన్ను చూసిన వాళ్ళందరూ ఎక్కడైతే అనుకున్నారో అక్కడే నా తలపైకి ఎత్తి ప్రభు నన్ను స్థిరపరిచాడు. నేను ఊహించలేనండి ఆ విషయాలను. దేవుని కార్యాలను నేను ఊహించలేనంత గంభీరమైనవి, నా బుద్ధికి మించినవి, నా జ్ఞానానికి అందనివి. చిన్నవాడి పరిస్థితి కూడా అలాగనే ఉంది. పందులు తినే పొట్టు కూడా దొరకలేదు నాకు. ఇప్పుడేంటి తండ్రి విందు చేస్తానంటున్నాడు. పందులు కాస్తూ జీవనం కొనసాగించాలని ఇష్టపడిన నాకు ప్రశస్తమైన వస్త్రం ఏంటి, ఉంగరం ఏంటి, చెప్పులేంటి? ఓహోకే అర్థం కాక భావని ఏమి నిలబడిపోయినాడు. ఎంత ప్రేమించాడండి తండ్రి ఆ కుమారుణ్ణి, ఎంత ప్రేమించాడండి. నువ్వు ఆయన ఎందుకు వస్తే ఆయన ప్రేమ ఎంత గొప్పదో నువ్వు చూస్తావు. నువ్వు ఆయన ఎందుకు వస్తే ఆయన నీకేమివ్వాలనుకున్నాడో అవి చూసి నువ్వు ఆశ్చర్యచకితులైపోతావు. ఆయన నీ కొరకు ఏమేమి దాచిపెట్టి ఉంచాడో అటు చూసినప్పుడు నువ్వు అదిరిపోతావు. ఈ కుమారుడు కోసం ఉంగరం సిద్ధంగా పెట్టాడండి తండ్రి, ఈ కుమారుడు కోసం వస్త్రం సిద్ధంగా ఉందండి, ఈ కుమారుడు కొరకు ఘనత సిద్ధంగా ఉందండి. నీ జీవితంలో నీవు వాటిని స్వతంత్రించుకోవాలనే ఆశ నీకుందా? ఆ చిన్నవాడి గురించి తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు, దాసులతో చెప్తున్నాడు. ఈ కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు, తప్పిపోయి మరలా దొరికాడు. రండి మనం సంతోషపడి. నేనేమనుకున్నానంటే ఏంటి తండ్రి ఇలా చెప్తున్నాడు, తప్పిపోయి దొరికాడు ఏంటి, ఎలా చెప్పాడు ఆయన అందరిలో చచ్చిపోయి మరలా బ్రతికాడు చెప్పాడు ఏంటి? నాకప్పుడు ప్రభు నాకు ఒక తలంపు ఇచ్చారు. ఈ చిన్నవాడి గురించి తండ్రి ఎప్పుడైతే అలా చెప్పాడో, దాసుల్లో ఎవరు కూడా ఇక ఆ చిన్నవాడిని పలకరించలేదు. అబ్బాయి ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావయ్యా, ఏం చేసావయ్యా, అందరి ముందు ఆయనే చెప్పేశాడు తప్పిపోయి దొరికాడు, చనిపోయి మరలా బ్రతికాడు. మన పాపాన్ని ఎందుకు ఆయన బయటకు తీసుకురావాలని కోరుకుంటున్నాడో తెలుసా? అందరి మధ్య ఎందుకు మన పాపాన్ని వెలుపలకు తీసుకురావాలని కోరుకుంటున్నాడో తెలుసా? ఆ పాపాన్ని గురించి ఆయనే అందరి మధ్య బయటికి తీసుకొస్తే ఇంకెవరు అడగడానికి హక్కు లేదండి. మన పాపం గురించి తండ్రి మాట్లాడితే ఏం కాదు, కానీ మన పాపం గురించి ఇంకెవరైనా మాట్లాడితే మనం ప్రేమించిన తండ్రి తట్టుకోలేడండి పిల్లరా. మనం పాపం చేస్తే మనకు జన్మనిచ్చిన తండ్రి ఆయనకి తెలిసి మనల్ని హెచ్చరిస్తాడు, లేకపోతే కొడతాడు. కానీ మనం పాపం చేసిన సంగతి పక్కింటి వాళ్ళకి తెలిసి వాళ్ళు అడిగితే చాలా బాధపడిపోతాడు. ప్రాణం పెట్టలేని ఈ మానవ సంబంధమైన తండ్రి అంత బాధపడితే, నీ కొరకు పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టిన దేవుడు, నీ కొరకు మరణించిన దేవుడు, నీ కొరకు రక్తశక్తం అయిపోయిన దేవుడు, నీ కొరకు వస్త్రములు చీటీలు వేయించుకున్న దేవుడు, నీ కొరకు రక్తమైపోయి నీరు కార్చున్న దేవుడు, నీ పాపం గురించి ఎవరైనా మాట్లాడితే గుండెలు బయలుపోతాయండి ఆయనకి. అందుకే అందరి ముందు, దాసుల ముందు తండ్రి చెప్పేశాడు, ఏంటండి ప్రేమ, తండ్రిని దుఃఖ పెట్టింది చిన్నవాడు, తండ్రికి దూరంగా వెళ్ళిపోయింది చిన్నవాడు, ఆస్తిని పాడు చేసింది చిన్నవాడు. కానీ ఆ చిన్నవాడిని ఎవరైనా ఏమైనా అంటే తట్టుకోలేని ప్రేమను ఆ తండ్రి చూపిస్తున్నాడు. ఆ చిన్నవాడిని ప్రేమించిన తండ్రి ఆ ప్రేమతో ఈ రాత్రి నిన్ను ప్రేమిస్తున్నాడనే సంగతి నీకు తెలుసా? ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడండి, ఆయనలో మార్పు లేదండి, ఆయన ప్రేమలో మార్పు లేదు. ప్రియులారా, నువ్వెంతకాలం దూరంగా ఉంటావు, ప్రభు ఈ రాత్రి పిలుస్తున్నాడు, నాయకు రండి, ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్యలారా నాయకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఆయన వాగ్దానాన్ని నిన్ను స్వతంత్రించుకోనగలవా? తప్పిపోయిన కుమారుడు తండ్రి ఎదుకు వచ్చినప్పుడు అతని పాపానికి శిక్ష విధించలేదండి, ఎందుకంటే ఆ కుమారుడే తండ్రి దగ్గరకు వచ్చాడు కాబట్టి. బైబిల్ గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి ఉన్నాడు, అతని పేరు దావీదు. వేల కీర్తనలు దేవుని నామం పేరట రచించాడు. 10 తొత్తుల సితార ప్లే చేస్తుంటే అతని మామయ్య అయిన సౌలుకున్న దురాత్మలు పారిపోయినాయి. సౌలుకు దురాత్మ పట్టినప్పుడల్లా దావీదు వేణ వాయించాడని దేవుని వాక్యంలో మనం చూస్తాం. సమూయేలు ప్రవక్త తలుపు కొమ్ములో తైలాన్ని నింపి దావీదును అభిషేకించాడు. ఒక అభిషేకం కలిగిన వ్యక్తిగా దావీదును మనం చూస్తాం. వీధుల్లో దేవుని సన్నిధిలో నాట్యం చేశాడని దావీదు విషయమే దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది. ఇటువంటి దావీదు అందరు యుద్ధానికి వెళ్ళినప్పుడు తాను ఒక్కడే యెరూషలేములో ఉండి ప్రొద్దుగుంకు వేళ లేచి మిద్దె మీదకి ఎక్కి చూశాడు. అప్పుడు స్నానం చేసే ఒక స్త్రీ కనబడింది, ఆమె పేరు బత్షెబ. ఆమెను పిలిపించి పాపం చేశాడు. పాపం అయిపోయిన తర్వాత ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. దావీదు యెరూషలేములో నిలిచిపోయి ఉన్నాడు. పొరుగువాని భార్యను ముట్టుకుని వాడు ఆ ప్రకారమే నాశనమగునని దేవుని వాక్యంలో మనకు తెలియజేయబడింది. మరి దావీదు ఇన్ని కీర్తనలు రాసిన వాడు, అడవిలో గొర్రెలు కాచినప్పుడు ఎలుగుబంటూ సింహం వస్తే దేవుని అంపలని జయించిన వాడు, ఈ వాక్యం దావీదుకు తెలియదా? తప్పిపోయాడు దావీదు, పశ్చాత్తాపడటం లేదు, ప్రార్థన చేసుకోవట్లేదు, తన మనస్సాక్షి చచ్చిపోయింది. దేవుడు అప్పుడు నాథాన్ అనే ఒక ప్రవక్తను దావీదు యొద్దకు పంపించాడు. నాథాను ప్రవక్త సవివరంగా దావీదు యొక్క పాపాన్ని తెలియచేశాడు. దేవుడు సెలవిచ్చిన మాటల్ని నాథాను దావీదుకి తెలియజేస్తున్నాడు. నువ్వు రహస్యమంది పాపం చేశావు, కానీ నువ్వు చూచుచుండగా నీ భార్యను నీ చేరువానికి నేను అప్పగిస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు. దావీదు రహస్యంగా చేశాడు పాపం. దావీదు కుమారుడు అని అబ్షాలోం పగటి కాలం మిద్దె మీద గుడారం వేసి అక్కడ దావీదు ఉపపత్నులతో పాపం చేశాడు. దావీదు పాపానికి శిక్ష వచ్చిందండి. దావీదు ఏ పాపం చేశాడో అదే పాపం దావీదు కుమారులు చేశారు. అబ్షాలోం పాపం చేశాడు, అమ్మాను పాపం చేశాడు. అబ్షాలోం చచ్చిపోయాడు, అమ్మాను చచ్చిపోయాడు. ఎందుకని దావీదు పాపానికి శిక్ష వచ్చిందో తెలుసా? దావీదు పశ్చాత్తాపడడానికి దేవుడు కొంత తరుణం ఇచ్చాడండి. దేవుని సేవకుడు వర్తమానం తీసుకుని వచ్చేంత వరకు కూడా దావీదు ఏమాత్రం ప్రతిస్పందించలేదు. దావీదుకు దేవుని గురించి తెలుసు, దేవుని తీర్పు గురించి తెలుసు, దేవుని ప్రేమ గురించి తెలుసు. అందుకే దేవుని యొద్దకు రాలేకపోయిన దావీదుకి దేవుని సేవకుడు వచ్చి చెప్పేంత వరకు దేవుని యొద్దకు రాలేకపోయిన దావీదు యొక్క పాపానికి శిక్ష వచ్చింది. నీకు నీవు దేవుని దగ్గరకు రావచ్చు, నీకు నీవు దేవుని యొద్దకు రావచ్చు, కానీ రాలేదు. దేవుని సేవకుడు వచ్చి చెప్పినా కూడా రాలేకపోతున్నావా? మన పాపాలకు శిక్ష విధించడానికి ఆయన లోకానికి రాలేదు, ఆయన క్షమించడానికి వచ్చాడనే విషయం నువ్వు మర్చిపోవద్దు. ఆదామవ్వలు పండు తిన్నప్పుడు తోట చెట్ల మధ్య దిగంబరై దాక్కున్నారు. ఒకవేళ దేవుడు వచ్చేటప్పటికి సిద్ధపడి దేవా మేము తప్పిపోయామని క్షమాపణ కోరుకొని దేవుని ఎదుకు వచ్చి ఉన్నట్లయితే వాళ్ళ జీవితాలు ఎంత ధన్యకరంగా మారండి. దేవుడు అడిగినా కూడా వాళ్ళు యథార్థంగా ఒప్పుకోలేదండి. నేను తినవద్దన్న వాటిని నువ్వు తిన్నావా అంటే నువ్వు నాకు ఇచ్చిన స్త్రీ తీసుకొచ్చిస్తే తిన్నానన్నాడు. అవను అడిగితే సర్పమే చెప్పింది. దేవుని ఎదుకు రావడానికి ఇష్టపడని ఆ జీవితాల్లో శిక్ష మనం చూస్తాం. నేను తినొద్దన్న వాటిని నువ్వు తిన్నావు కాబట్టి నీ బ్రతుకు దినములను నీయు నీ చెమట నేల మీద పడాల్సిందే. నీ నిమిత్తం నేల శపించబడిపోయింది. దేవుని యొద్దకు వచ్చే అవకాశం ఉంది, పశ్చాత్తాపడే అవకాశం దావీదుకుంది, దేవుని యొద్దకు వచ్చే క్షమాపణ అడిగే అవకాశం ఆదామవ్వలకు ఉంది. కానీ వారు దేవుని యొద్దకు రాలేకపోయారు. అందుకే వారి జీవితాలు శాపకరంగా మారిపోయినాయి. ఆ శిక్ష భరించక తప్పలేదు. తన కన్నుల ముందే తన పిల్లలు పాప బ్రతుకును జీవించి ఎంతో చెడ్డ పేరును దావీదు కుటుంబానికి తెచ్చారు. దావీదు ఏమి చేయలేని వాడే, పిల్లలను నియంత్రించలేక చేతులు కట్టుకుని చూస్తూ ఉన్నాడు. దావీదు చేతులు కట్టుకుని చూస్తూ ఉండవలసిన పరిస్థితులు వచ్చేసినాయి. ఇదిగో ఈ రాత్రి సువిశేషంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అద్దంలో నీ ముఖం కనబడినట్లుగా దేవుని వాక్యంలో నీ హృదయం నీ అంతరంగం బహుతేటగా కనబడతా ఉంది. ఒకవేళ దాటిపోయావా, నీ జీవితంలో ఇంకెవరు నేను రక్షించలేరు. ఇంతకంటే తేటగా దేవుడు ఇంకెలాగా మాట్లాడతాడు నీతోటి? ప్రార్థన చేసుకుందామా. ఎక్కడ వారు అక్కడే మోకరించండి ఆయన సన్నిధిలో. హల్లెలూయా, స్తోత్రమయ్యా. ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుందాం. నీ రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి, దేవా నువ్వు నన్ను రమ్మని పిలుస్తున్నావు కానీ నేను రాలేకపోతూ ఉన్నానయ్యా, నేను పాపములో ఉన్నప్పుడు దాక్కుంటానంటున్నా ఆయన, నీ స్వరం విన్నప్పుడు తోడు చెట్ల మధ్య దిగమురాయి దాక్కున్నా ఆదాముల వల్ల నేనున్నాను, వెలుగు ఎందుకు వస్తే చీకటి బయటపడిపోద్దయ్యా. ఇప్పటికే 40 ఏళ్ళు నా జీవితంలో గడిచిపోయి దాక్కొరి నేను సాధించింది ఏమీ లేదు నాయన, నీకు దూరంగా ఉండి నేనేం సాధించలేను, నీకు వేరుగా ఉండి నేను ఫలించలేను ప్రభువా. నా శిక్ష నువ్వు తీసుకున్నావు, నా వ్యాధి నువ్వు తీసుకున్నావు, నా రోగాన్ని నువ్వు తీసుకున్నావు. నేను ఎందుకు వస్తే నా పాపానికి శిక్ష లేదు నాయన, ప్రభువా నన్ను కనికరించు. నీ ప్రేమను రుచి చూచిన తర్వాత ఈ లోకల్ని నేను ఇక ప్రేమించలేను ప్రభువా, దౌర్భాగ్యుడికి బ్రతకలేను నాయన. దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేయగలవా, ప్రభు ఈ రాత్రి నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు, జక్కయ్యకి ఎటువంటి సంతోషం దొరికింది, జక్కయ్య ఎలాగ అబ్రహాము కుమారుడు అయిపోయాడు, పాపి ఎలాగ పరిశుద్ధుడు అయిపోయాడు, వేసలతో సాంగత్యం చేసిన వాడు ఎంత ఘనమైన వ్యక్తిగా అయిపోయాడు ఆ చిన్నవాడు. సహోదరుడా, ఈ రాత్రి నువ్వు అటువంటి జీవితాన్ని కోరుకొనగలవా? మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, ఈ రాత్రి కొరకై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన, మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రాలు అర్పిస్తున్నాను ప్రభువా. దేవా నేను తప్పిపోయిన వెంటనే మీ యొద్దకు వస్తే నాకు కృప దొరుకుతుంది నాయన, ఘనత దొరుకుతుంది నాయన, ఆరోగ్యం దొరుకుతుంది. నువ్వు నన్ను ప్రశ్నించాలని కోరుకోవటం లేదు, నా మరణాన్ని తీసుకోవాలని కోరుకున్నావా. దేవా నీ ప్రేమ నేను చూసినప్పుడు నేనేం మాట్లాడలేను ప్రభు, నేను అసలు ఎక్కడ ఉండాలి, నేను తిరుగుబాటుదారుని జీవించినప్పుడు నేను ఏ స్థితిలో ఉండాలి ప్రభు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఈరోజు, కృతజ్ఞత విహీనుడుగా ఉన్నాను ప్రభు. నన్ను మన్నించు, నా బాల్య దినములంతా నా జీవితాన్ని నేను పాడు చేసుకున్నాను, నా యవ్వన కాలంలో నా బలాన్నంతటి వృధా చేసుకున్నాను, కృపను దూరం చేసుకున్నాను, పాపానికి బానిస అయిపోయాను నేను, అయినా నన్ను విడిచిపెట్టలేదు నీవు, నీ కృప నాకు దూరం చేయలేదు ప్రభు. యేసు మీకు వందనాలు చెల్లించుకో, ఇక్కడ కూర్చుని నీ బిడ్డలందరూ నీ దగ్గరికి రావడానికి సహాయం చేయండి. ఎంతమంది పాన్పరాగులకు బానిసైపోయారో నాకు తెలియదు, ఎంతమంది అపవిత్రులుగా జీవిస్తున్నారో నేను ఎరుగును. ఒకప్పుడు నశించిపోయి నన్ను ఎలాగ వెతికినావు నీవు దేవ, నువ్వు ప్రేమించదని బట్టి నా జీవితం ఎంత ధన్యంగా మారిపోయి పరిశుద్ధులతో పాలు పప్పులు దొరికిన ప్రభు, నాకు దేవదూతలకు అప్పగించబడి పరిచయం మీరు నాకు అప్పగించినారు దేవా, నీ రుణం నేను తీర్చగలను దేవా, 1000 రోజులతో స్తుతించిన నీ రుణం నేను తీర్చలేను, వేలాది దూడల్ని ఇచ్చిన నీ రుణం నేను తీర్చలేను, నా జ్యేష్ఠ పుత్రుని నీకు ఇచ్చిన నీ రుణం తీర్చలేను ప్రభువా. నా జీవితకాలం అంతా నమ్మకంగా బ్రతుడు, నా సాక్షిగా బ్రతుకుడు, కుక్రమ చూపించి మీ సెలవులు ఎత్తుకొని మిమ్మల్ని అప్పడించడానికి సహాయం చేయండి. నా జీవితంలో నేను 10 సంవత్సరాలు వృధా చేసుకున్నాను ప్రభు, పోయిన కుమారుడు వలె ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా జీవితాన్ని వ్యర్థం చేసుకున్నా. మన్నించండి, కడగండి, శుద్ధీకరించండి ప్రభు, ఆకాశ మండలం జ్యోతుల వలె మమ్మల్ని చేయండి, ప్రవక్తల సమూహం వలె మమ్మల్ని చేయండి, నీ సత్యాన్ని ప్రపంచమంతా మోసుకుని వెళ్ళడం కృప చూపించి, మీ మాటకు భయపడి వణకగలిగిన కృపను మాకు ఇవ్వండి. ఇప్పటి వరకు మిమ్మల్ని మోసం చేస్తూ బ్రతికాను ప్రభు, ఇక ఆ జీవితం నాకు అక్కర్లేదని ఎంతమంది పశ్చాత్తపడి ప్రార్థన చేస్తున్నారు, వారందరిని మీ చేతులకు అప్పగిస్తున్నారు, ఆ జీవితాలు మీరు చేతుల్లోకి తీసుకోండి, మీ ఆత్మకార్యం జరిగించండి, విత్తబడిన వాక్యాన్ని నూరంతలుగా ఫలభరితంగా మార్చండి. యేసు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క నేనే సావాసం సదాకాలం మనందరికీ తోడేని నడిపించను గాక, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మీరింటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేయండి, ప్రభు మీతో మాట్లాడతారు. అందరికీ వందనాలు, కోటు ముగించబడింది, సెలవు తీసుకుందాం.